యోనా రెండవ భాగము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడు విను ప్రభువా, ఈ సాయంత్రం సమయం ముందు మీ పాద సాన్నిధ్యం వరకు మేము వచ్చి ఉండగా మేము మొదటి భాగమును చూచిన్నాము, రెండవ భాగమును ఇప్పుడు చూడవలెను ప్రభువా. నీ యొక్క సన్నిధిలో చేరి ఉండగా మీరే మాకు కావలసినటువంటి శక్తిని బలమును అనుగ్రహించి ఆత్మీయ జ్ఞానమును అనుగ్రహించి ప్రభువా ఈ యొక్క ఈ సేవకుని యొక్క జీవితం నుండి మేము తెలుసుకోగలిగినటువంటి సత్యములను మాకు అనుగ్రహించండి. క్రీస్తు నామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొదటి భాగంలో యోనాను గురించి మనం చూసి ఉన్నాము. యోనా ఏ విధంగా దేవుని యొక్క చిత్తం నుండి దూరమై వెళ్ళిపోవాలని అనుకున్నాడో, కానీ దేవుడు మరలా తనను నినివే పట్టణం యొక్క ప్రజలకు తన యొక్క వాక్కును తెలియజేయ నిమిత్తం ఎలా పంపి ఉన్నాడో మనం చూసాము. ఇప్పుడు ఈ రెండవ భాగంలో మనము దానిని మొత్తము కథంతటిని విశ్లేషిద్దాం, ఏం జరిగిందనేటువంటిది. ఇక్కడ మనం నలుగురిని చూస్తాము. మొట్టమొదట దేవుడు, రెండవది యోనా, మూడవది నినివే ప్రజలు, నాలుగవది ఓడ మీద ఉన్నటువంటి నావికుడు, ఇతర ప్రజలు. ఈ నలుగురు ఇక్కడ మనకి కథలో మనకి కనబడుతూ ఉంటారు. మొదటగా దేవుని గురించి ఆలోచిద్దాం. దేవునికి ఇద్దరితో ఇక్కడ సంబంధం ఉండినట్లుగా మనం చూడవచ్చు. మొదటిది నినివే ప్రజలతో, రెండవది యోనాతో. దేవుడు తన యొక్క వాక్కును నినివే ప్రజలకు తెలియజేయవలనని ఆశించాడు. దీని నిమిత్తమై యోనాను వాడుకున్నాడు. ఇప్పుడు దేవుడు నినివే ప్రజలతో వ్యవహరించిన తీరును మనం చూసినట్లయితే, దేవుడు ఏ ఒక్కరిని కూడాను వారికి ఛాన్స్ ఇవ్వకుండా, అవకాశము ఇవ్వకుండా, వారు తమను తాము సరిదిద్దుకునేందుకు అవకాశం ఇవ్వకుండా వారిని శిక్షించడు అని మనకు తెలుస్తుంది. రెండవదిగా తాను యోనాకు మొదటిగా సెలవిచ్చినటువంటి ఆ యొక్క వాక్కు కంటే రెండవసారి తాను వెళ్ళి చెప్పమన్నప్పుడు ఇచ్చినటువంటి వాక్కు కొంత స్పష్టత కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మొదటిసారి దేవుడు ఏమన్నాడంటే, నినివేకు దుర్గతి కలుగునని ప్రకటింపుము అని చెప్పాడు. అది మొదటి అధ్యాయము రెండవ వచనంలో ఉంది. రెండవసారి తనను పంపినప్పుడు ఏమని చెప్పాడంటే, ఇంకా కొంత స్పష్టత ఇచ్చాడు. 40 దినములలో నినివే నాశనమగును అని కొంత స్పష్టంగా చెప్పినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత నినివే ప్రజలు తమను తాము పరీక్షించుకొని, పరిశీలించుకొని, గ్రహించుకొని తమను తప్పును పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారిని క్షమించి నాశనమును పూర్తిగా ఆపివేశాడు. ఇది బైబిల్లో చాలా తక్కువసార్లు జరిగింది. పూర్తిగా దేవుడు శిక్షణ ఆపివేయటం అనేటువంటిది చాలా తక్కువసార్లు జరిగింది. చాలా సందర్భాల్లో దేవుడు శిక్షించాడు, కానీ పోస్ట్పోన్ చేశాడు, ఆ శిక్షణ పూర్తిగా తీసివేయలేదు. అయితే అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే శిక్షను తొలగించడం అనేటువంటిది జరిగింది. దానిలో ఇదొక సందర్భము. ఇకపోతే దేవుడు యోనా విషయంలో వ్యవహరించిన తీరుని చూద్దాం. యోనాకు రెండు ఛాన్సులు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మొదట తాను దేవుని యొక్క సన్నిధి నుండి వెళ్ళిపోవాలని, దేవుని చిత్తం నుండి దూరంగా వెళ్ళిపోవాలని తర్షీషుకు పోయేటువంటి ఓడను ఎక్కి ప్రయాణిస్తున్నప్పటికీ, తాను ఆ సముద్రంలో వేయబడినప్పటికీ మరి ఒక తరుణమును అనుగ్రహించి వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక రెండవది ఏంటంటే, ఒక వ్యక్తి సముద్రంలో వేయబడినప్పుడు ఒక చేప తనను మింగి బయటకు కక్కటం అనేటువంటిది ఇంతవరకు ఎవరి విషయంలోనూ జరగలేదు. ఇది ప్రకృతికి భిన్నంగా జరిగినట్లుగా మనం చూడవచ్చు. ఈ విధంగా దేవుడు తనను రక్షించినట్లుగా మనం చూడవచ్చు. ఇక మూడవది ఏంటంటే, దేవుడు తన విషయంలో చాలా సహనంతో వ్యవహరించాడు. యోనా దేవుడు అవతలి వారిని శిక్షించలేదని చెప్పి మూతి ముడుచుకుని కూర్చున్నాడు. ఆ పట్టణముకు ఏమవుతుందో చూద్దామని చెప్పి ఒక పందిరి ఒకటి వేసుకుని, ఆ పట్టణముకు వెలుపల పందిరి ఒకటి వేసుకుని కూర్చున్నాడు అక్కడ. అయినప్పటికీ దేవుడు తనతో ప్రేమగా మాట్లాడి తనను సరైనటువంటి దారిలోనికి తీసుకురావాలని ప్రయత్నించినట్లే ఇక్కడ కనబడుతున్నది తప్ప, కఠినుడై తన మీద తీర్పును వెంటనే పంపినట్లుగా మనం చూడము. ఓడలో ఉన్నటువంటి నావికుడు, మిగిలినటువంటి మనుషులను గురించి చూద్దాం. ఎప్పుడైతే అక్కడ తీవ్రమైన తుఫాను ప్రారంభమైందో వాళ్ళు దేవునికి భయపడ్డారు. అందువల్ల ఏం చేశారంటే ఎవరి ఇష్టదైవాన్ని వారు ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆ తుఫాను ఆగిపోయేందుకు వారు బయట ప్రాణాలతో బయటపడేందుకు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దీనిని మనం చూసినప్పుడు వారికి దైవ భయం ఉన్నదని చెప్పి అర్థమవుతూ ఉన్నది. రెండవది ఏంటంటే ఎవరో ఒకరు తీవ్రంగా తప్పు చేసినందువలన ఈ ఆపద వారి మీదకి వచ్చినట్లుగా వారు గుర్తించగలిగారు. ఇక మూడవది యోనా పేరు మీద చీటీ పడినప్పుడు యోనా తనను గురించి తాను చెప్పి తాను ఏం చేస్తున్నాడో దేవుని సన్నిధి నుండి దూరమై వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూ దానిలో భాగంగా ఇలా ప్రయాణం చేస్తున్నట్లుగా చెప్పినప్పుడు వాళ్ళు చాలా భయపడ్డారు. ఎందుకంటే అలాంటి పని చేసినప్పుడు దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడని చెప్పి వారికి తెలుసు అన్నమాట. తర్వాత వాళ్ళు చాలా మంచివాళ్ళలాగా కనపడుతున్నారు. ఎందుకంటే యోనా తన యొక్క తప్పుదమను ఒప్పుకున్నప్పుడు కూడాను వాళ్ళు వెంటనే తనని లేపి నీళ్లలో పడవేయటానికి ప్రయత్నించలేదు. కానీ తనను కాపాడేందుకే అప్పటికీ కూడాను తనను రక్షించేందుకే ప్రయత్నించారు. ఇక తప్పని పరిస్థితులలో వారు ఏమి చేయలేనప్పుడు సందర్భంలో అప్పుడు కూడా ఏం చేశారంటే దేవునికి ప్రార్థించి ఒక నిర్దోషి యొక్క రక్తమును వారు తీసివేసినట్లుగా వారి మీద దోషము మోపవద్దని ప్రార్థన చేసి అప్పుడు మాత్రమే ఆ పనిని వారు చేశారు. ఇప్పుడైతే వాళ్ళు యోనాను సముద్రంలో వేశారో వెంటనే ఆ తీవ్రమైనటువంటి తుఫాను ఆగిపోయింది. వెంటనే వాళ్ళు చాలా ఆశ్చర్యపడినారు. తప్పనిసరిగా ఇది యోనా యొక్క తప్పిదం వల్లనే జరిగిందని తెలుసుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవునికి బలులు అర్పించటం ప్రారంభించారు. నినివే ప్రజలను గురించి చూద్దాం. నినివే ప్రజలకు ఎప్పుడైతే దేవుని యొక్క వార్త వినబడినదో తెలిసినదో వాళ్ళు ఏం చేశారంటే రాజు నుండి మంత్రులు సామాన్యులు అందరూ వారే కాకుండా అక్కడ ఉన్నటువంటి పశువులు అందరూ కూడాను భోజనం చేయటం మానేశారు. వారు బూడిదలో కూర్చున్నట్లుగా కూర్చొని ఉపవాసం ప్రకటించి దేవుని యొక్క సన్నిధిలో గ్రహింపుతో పశ్చాత్తాప పడుతూ దేవుడు మాకు సహాయం చేస్తాడు మమ్మల్ని క్షమిస్తాడు అనేటువంటి రీతిలో తమ తప్పిదమును ఒప్పుకొనటం ప్రారంభించారు. తర్వాత వారు అన్యులైనప్పటికీ దేవునిని నమ్మారు. ఎప్పుడైతే యోనా వారిని హెచ్చరించాడు అప్పుడు వాళ్ళందరూ కూడాను వీళ్ళంతా అశూరీయులు, వీళ్ళు దేవునిని నమ్మనటువంటి వారైనప్పటికీ నమ్మి ఆయనకు ప్రార్థించటం అనేటువంటిది వీళ్ళు చేశారు. యోనా దగ్గరకు వద్దాం. యోనా అశూరీయులు ఏ పరిస్థితిలోనైనాను పనిష్ చేయబడాలని ఆశించాడు. అందునిమిత్తమై దేవుడు వారిని హెచ్చరించాలని చెప్పి తనను పంపినప్పటికీ తాను వారి దగ్గరకు వెళ్లకుండా తర్షూసుకు వెళ్లేటువంటి ఓడ ఎక్కి పారిపోవటానికి మొట్టమొదటిలో ప్రయత్నించాడు. దీనికి రెండు రీజన్స్ మనం ఉన్నాయని భావించవచ్చు. ఏంటంటే మొట్టమొదట అశూరీయులు అనేటువంటి వాళ్ళు దేవుని ప్రజలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు చూసినా. కాబట్టి దేవుడు వారిని హెచ్చరించటమైనా కానీ లేకపోతే హెచ్చరించి వాళ్ళు పశ్చాత్తాపడినట్లయితే వారిని శిక్షించకుండా వదిలేయటం కానీ తనకి ఇష్టం లేదు. కాబట్టి తనేం చేశాడంటే దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోవటానికి ప్రయత్నించాడు. ఇక్కడ తను చేసినటువంటి తప్పు ఏంటంటే దేవుడు అందరికీ దేవుడే, నీకు దేవుడే, అన్యులకు కూడా దేవుడే. ఆ విషయాన్ని యోనా మర్చిపోయాడు. దేవుడు ఏ ఒక్కరిని నిష్కారణంగా పనిష్ చేసేటువంటి వాడు కాడు, ఏ ఒక్కరిని హెచ్చరించకుండా పనిష్ చేసేటువంటి వాడు కాడు. దేవుడు అబ్రహాము తనకు చూపినటువంటి ఆ యొక్క విశ్వాసమును బట్టి తనను ఆశీర్వదించి తనతో ప్రత్యేకంగా నిబంధన చేయటం వలన ఇస్రాయేలు ప్రజలకు మొట్టమొదటి ఛాన్స్ను ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఆశీర్వాదంలోనూ కృపలోనూ వారిది ప్రథమ స్థానం. అంతే తప్ప మిగిలినటువంటి అన్యులందరినీ పక్కన పెట్టేసి వీళ్ళని మాత్రమే పైకి చూడాలనేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తిలాగా మనకు ఈ యోనా కనపడుతూ ఉన్నాడు. ఇక రెండవ కారణం ఏంటంటే తన యొక్క ప్రెస్టేజ్. అంటే తను ఒక ప్రవక్త, తను ప్రవక్త కాబట్టి ఇప్పుడు దేవుడు సెలవిచ్చినటువంటి ఈ యొక్క మాటను తను వెళ్ళి వారికి చెప్పినప్పుడు ఒకవేళ వారు గనక పశ్చాత్తాపపడి గ్రహించుకొని దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు కృపగలిగినటువంటి వాడు కాబట్టి ఆయన తాను చేస్తానని చెప్పినటువంటి ఆ నాశనమును చేయకుండా ఆపివేసినట్లయితే ఏం జరుగుతుంది? వాళ్ళందరూ ఏమంటారంటే, ఆ ప్రవక్త వచ్చాడండి, చెప్పాడండి, ఏం జరగలేదు అని అపహాస్యం చేయటం మొదలు పెడతారు. ఇక అప్పుడు తను ఎలా ఫీల్ అవ్వాలి అని ఆలోచించడమో మరి మనకి తెలియదు. ఎందుకంటే తను చెప్పినటువంటి ఆ తర్వాత ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్లో ఏమంటాడంటే, నీవు కృపగలిగినటువంటి వాడివి, ఎవరైనా తప్పు చేసినప్పటికి నీ పశ్చాత్తాపడినట్లయితే వాని క్షమించి విడిచిపెట్టేవాడివి అని తెలిసే నేను మొట్టమొదట్లో తెలిసే నేను తర్షీషుకు వెళ్ళిపోవటం మొదలుపెట్టాను అంటాడు. అలాంటి సందర్భం ఒకవేళ వచ్చినట్లయితే నా పరిస్థితి ఏం కావాలి, నన్ను ఇక తర్వాత ఎవరైనా ప్రవక్తని ఎవరైనా లెక్క చేస్తారా అని అనుకున్నాడో తెలియదు. దీనిలో మొదటిదో రెండవదో ఈ రెండునో మనకి తెలియదు. మొత్తానికి తాను దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోవటానికి ఎంచుకున్నాడు. మొదటిసారి తాను దేవుని నుండి దూరంగా వెళ్ళిపోవటానికి ప్రయత్నించినప్పుడు బహు అపాయకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు తనని తప్పించాడు. తనని సముద్రంలో ఎత్తి పడవేయటం జరిగింది. అది తానే వాళ్ళకి సజెస్ట్ చేసినటువంటి విషయము. అయినప్పటికీ దేవుడు కరుణా వాత్సల్యములు కలిగినటువంటి వాడు కాబట్టి తన విషయములో ఎంతో కృప చూపి ఎవ్వరికీ జరగనటువంటి విధంగా ఒక చేప తనను మింగునట్లుగాను తిరిగి అది తీరమునకు వచ్చి తనను కక్కివేయినట్లుగాను దేవుడు ఆజ్ఞాపించి ఆ విధంగా తనను మరలా రక్షించాడు. ఇక రెండవసారి ఎప్పుడైతే దేవుడు మరలా వెళ్ళి నినివే పట్టణస్థులకు తన వాక్కును తెలియజేయమని చెప్పాడో అప్పుడు కూడా వెళ్ళాడు, కానీ తను అంత ఇష్టపూర్వకంగా వెళ్ళలేదు. అప్పటికే తానే సముద్రంలో పడవేయబడినప్పటికీ, రక్షింపబడినప్పటికీ తను పొందినటువంటి ఆ కృపను మర్చిపోయి తను ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడంటే, నేను వెళ్ళి చెప్పినప్పటికీ వాళ్ళు పశ్చాత్తాప పడకూడదు అనుకున్నాడు. లేకపోతే ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాప పడినప్పటికీ దేవుడు వాళ్ళని పనిష్ చేయటం అనేటువంటిది మానుకోకూడదు అన్నట్లుగా తన యొక్క మాటలు, తన యొక్క కార్యములు ఉండటం మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే నినివే పట్టణస్థులను దేవుడు శిక్షించటం అని వాణ్ణి క్షమించినాడో, యోనా కోపగించుకొని మూతి ముడుచుకున్నటువంటి వాడై, దేవుడు ఇలా చేస్తాడని నాకు తెలుసు, వాళ్ళని శిక్షించకుండా విడిచిపెడతాడని నాకు తెలుసు, అందుకని మొట్టమొదట్లోనే నేను తర్షీషుకు పోయేటువంటి ఓడకి ప్రయాణం చేయటం మొదలుపెట్టాను అని చెప్పి అంటాడు. దేవుడు ఏమంటాడంటే, నువ్వు కోపగించుకోవటం న్యాయమా అని అడుగుతాడు. ఆ సమయంలో యోనా ఏం చేస్తాడంటే, అప్పటికి జరిగింది జరిగింది, దేవుడు నిర్ణయాన్ని తీసుకున్నాడు, ఆ నిర్ణయ ప్రకారం తను చేశాడు. అయితే యోనా ఏం చేస్తాడంటే, ఆ పట్టణంలో నుండి బయలుదేరి పట్టణం బయటికి వెళ్ళి అక్కడో పందిరి ఒకటి వేసుకొని ఆ పట్టణమునకు ఏమి జరుగునా, ఏమి జరుగుతుందా అని చూస్తూ ఉన్నాడంట. పట్టణానికి ఏం జరగటం అని చూడటం ఏంటి? దేవుడు నిర్ణయం తీసుకున్నాడు, దాన్ని అమలు జరిపాడు. నువ్వు కోపగించుకున్నావు అని చెప్పి దేవుడు రీకన్సిడర్ చేసి తన యొక్క నిర్ణయాన్ని దాన్ని మార్చుకోవాలని అని ఉద్దేశం. ఈ యొక్క యోనాను మనం గమనించినప్పుడు తన యొక్క పరిధి మించి చేస్తున్నాడేమో అనేటువంటి ఉద్దేశం మనకు కలుగుతుంది ఇక్కడ రాయబడినటువంటి దాన్ని చదువుతున్నప్పుడు. కాబట్టి ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే, దేవుడే సమస్తమునకు అధికారి, ఆయన ఎవరినైనా క్షమించవచ్చు, ఎవరినైనా సరే ఆదరించవచ్చు. అయితే వారిని ఇలాగ చేయాలి, వీరిని ఇలాగ చేయాలి అని నిర్ణయించుకునేందుకు మన హృదయంలో అనుకొని దాని ప్రకారం దేవుడు చేయాలని ఎక్స్పెక్ట్ చేయటం అనేటువంటిది చాలా తప్పు. అది కూడాను ఒక ప్రవక్తగా తాను ఎలాంటి హృదయం కలిగి ఉండవలసినటువంటిది అంటే, దేవునికి ఎలాంటి మనసు అయితే కలిగి ఉంటుందో ఆ విధమైనటువంటి మనసు కలిగి ఉండవలసినటువంటి వాడు. దేవుడు నినివే ప్రజలను శిక్షించకుండా ఆపివేసినప్పుడు తాను కూడా ఎంతో సంతోషించి ఉండవలసినది. దేవునికి వారు లోబడినారు కాబట్టి అది మహిమకరమైనది అని చెప్పి తాను ఆలోచించి ఉండవలసింది. కానీ దానికి విరుద్ధంగా తనేం చేస్తున్నాడంటే, ఇంకా మళ్ళా తర్వాత తాను కోపగించుకున్నాడు కాబట్టి ఇంకా దేవుడైనా మళ్ళా నిర్ణయాన్ని మార్చుకొని నాశనాన్ని పంపిస్తాడేమో అని చెప్పి బయటకు వెళ్ళి పందిరి వేసుకొని చూస్తా ఉన్నాడంట. ఇక ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఓ సొర చెట్టు ఒకటి మొలిసి అక్కడ తనకి సేదనిచ్చిందంట. అది ఇవ్వటం వలన మళ్ళీ సంతోషపడ్డాడు. సొర చెట్టు తన కోసం మొలవటం అనేటువంటిది తనకి సేదనివ్వటం అనేటువంటిది, ఇవన్నీ కూడాను తను లైక్ చేస్తున్నాడు. తనకు జరిగేటువంటి వాటి అన్నిటి విషయంలోనూ లైక్ చేస్తూనే ఉన్నాడు. దేవుడు మొట్టమొదట తన విషయంలో కృప చూపి ఎవ్వరికీ జరగనటువంటి విధంగా చేపను పంపి బయటకు తీసుకుని వచ్చి కక్కి వేసేలాగా చేసి తనను రక్షించినప్పుడు అప్పుడు సంబరపడ్డాడు, బాగానే ఉంది. దానిని మర్చిపోయాడు దేవుడు చేసినటువంటి మేలును. కానీ ఇతరులకు కీడు చేయలేదని చెప్పేసి ఇతరులకు కీడును ఎక్స్పెక్ట్ చేయటం, అది కూడా వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు. ఇక్కడ తనకు పశ్చాత్తాపం ఏం కనపడతలేదు, కానీ ఇతరుల విషయంలో మాత్రం దేవుడు వాళ్ళు గ్రహించుకొని పశ్చాత్తాపడినందుకు వారిని శిక్షించనందువలన ఇక్కడ కోపగించుకుంటున్నాడు. సరే, సొర చెట్టు మొలసింది, సేదనిచ్చింది, రెండవ రోజు చనిపోయింది. అప్పుడు మళ్ళా వేడి దెబ్బను తిన్నప్పుడు యోనా మళ్ళీ ఇంపేషెంట్గా తయారవుతున్నాడు. అప్పుడు దేవుడు, ఎందుకయ్యా నువ్వు కోపగించుకుంటావు అని అంటే అంటాడు, నేను బ్రతుకుట కంటే చనిపోవుట మేలు అంటా ఉంటాడు. ఈ బ్రతుకుట కన్నా చనిపోవుట మేలు అనేటువంటిది రెండు సార్లు తను చెప్పినట్లుగా చూస్తాం. మొట్టమొదటిసారి ఏమో ఏకంగా దేవుడితోనే తను చెప్తున్నట్లుగా చూస్తాం, 4:4, 3 రెండవసారి ఏమో తనలో తాను అనుకున్నాడు. ఏమని అనుకున్నాడు, నేను బ్రతుకుట కంటే చనిపోవుట మేలు అని. అప్పుడు దేవుడు మళ్ళీ అడుగుతాడు, కోపపడుతా న్యాయమా సొర చెట్టు చనిపోయిందని చెప్పి అని అంటే, ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమే అంటాడు. ఎందుకో మరి అంతగా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే అవతల వాడు బ్రతికి ఉన్న కారణం చేత వాడు అంతగా చనిపోవాలి, పని చేయబడాలి అనేటువంటి ఉద్దేశమా? ఎందుకంటే నేను బ్రతుకుడి కంటే చనిపోవటం మేలు, నేను బ్రతుకుడి కంటే చనిపోవటం మేలు, ఈ యొక్క మాటలను చూస్తున్నప్పుడు ఎంతో ఫ్రస్ట్రేట్ అవుతున్నట్లుగా యోనా మనం చూడవచ్చు. సాధారణంగా చాలామంది ఇళ్లలో ఒక్కోసారి ఇది మాటలు వాడుతూ ఉంటారు, నేను బ్రతకటం ఎందుకు, ఇంకా చస్తే పోద్ది అనేటువంటి మాటలు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు చాలాసార్లు ఏమంటారంటే, ప్రతి చిన్నదానికి నేను బ్రతకటం కంటే చావటం మేలు. ఈ సరైనటువంటి మాటలు కావు, వీటిని అవాయిడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉన్నది. యోనా దేవుడు సర్వాధికారి, ఆయన నిర్ణయించేటువంటి వాడు, ఎవరిని కాపాడాలి, ఎవరిని క్షమించాలి, ఎవరిని బ్రతికి ఉండేలా చూడాలి, ఎవరిని చనిపోయేలాగా శిక్షించాలి, ఈ విషయాలన్నింటిలో నిర్ణయం తీసుకునేటువంటి వాడు ఆయన. తన యొక్క పరిధి ఎంతవరకు అంటే, తనకి చెప్పినటువంటిది ఏంటి, ఊరికినే వెళ్ళి ఈ మాటను కన్వే చేయవయ్యా నినువే ప్రజలకు అని చెప్పాడు. తన పరిధి ఎంతవరకు అంటే, తాను వెళ్ళి ఆ మాటను తెలియజేయటం, అంతవరకే తన పరిధి. దేవుడే సమస్తమునకు అధికారి అయి ఉన్నాడు. ఈ విషయాన్ని తాను మర్చిపోయినట్లుగా మనకి కనపడతా ఉంటుంది. తర్వాత చాలా సెల్ఫిష్ అంబిషన్స్తో యోనా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నినివే ప్రజలకు అసలు ఛాన్స్ అయి ఇవ్వకూడదని ఆశించినటువంటి వాడుగా ఉన్నాడు. తన విషయంలో మాత్రం అవన్నీ చేయాలని ఆశపడుతున్నాడు. మళ్ళీ ఇది సరైనటువంటి విషయం కాదు. అప్పుడు దేవుడు యోనాను కూర్చోబెట్టి, తాను ఎందు నిమిత్తమై నినివే ప్రజలను శిక్షించకుండా ఆపివేసి ఉన్నాడో, తన యొక్క మనసు ఏమిటో ఇదంతా కూడాను తనకు తెలియజేసినట్లుగా మనం చివరిలో చూస్తూ ఉన్నాం, ఆ 4 యొక్క చివరి భాగంలో. ఆ తర్వాత ఏమి జరిగింది అనేటువంటి విషయం మనకి తెలియదు, ఎందుకంటే కథ అంతటితో ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత దేవుడు గనుక యోనాను శిక్షించాడా లేకపోతే శిక్షించలేదా, ఇంకేమైనా జరిగిందా అనేటువంటి విషయాలకి మనకి తదుపరి ఏం జరిగిందనేటువంటిది తెలియదు. కానీ వ్రాయబడినటువంటి దాన్ని మనం చూచి చదువుతున్నప్పుడు, తాను ఒక దైవ ప్రవక్తగా ఉండవలసినటువంటి వాడు, తనలో ఉండవలసినటువంటి ఆ లక్షణాలు కానీ, ఆ స్వభావం కానీ, ఆ చేసినటువంటి పనులు కానీ అంత కరెక్ట్గా లేవేమో అనిపించే విధంగా ఉన్నది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లోనికి ప్రవక్తలైనటువంటి వారు సహితము, దేవుని బిడ్డలైనటువంటి వారు సహితము వెళ్ళిపోగలరు. ఎప్పుడు వెళ్ళిపోగలరు అంటే, వాళ్ళలోనికి సెల్ఫిష్నెస్ అనేటువంటిది వచ్చినప్పుడు, దేవునితో ఉండవలసినటువంటి సరైనటువంటి సంబంధం వాళ్ళు కలిగి ఉండకుండా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులలోనికి పూర్తిగా వెళ్ళగలరు. ఇక చివరిగా ఈ యొక్క యోనా కథ నుండి మనం నేర్చుకునేటువంటిది ఏమిటి? ఇక్కడ దేవుడు నినివే ప్రజలకు ఒక సందేశమును పంపవాలని అనుకున్నాడు. దేవుడి సందేశమును ఎప్పుడైతే తన ప్రజలకు ఆ నినివే ప్రజలకు పంపించాడో వారు పశ్చాత్తాపడ్డారు, గ్రహించుకున్నారు, తమ యొక్క తప్పిదం తెలుసుకొని విడిచిపెట్టడానికి రెడీ అయ్యారు, ఆ విధంగా చేశారు. కాబట్టి దేవుడు వారిని క్షమించి వారి మీదకి రావాల్సినటువంటి శిక్షను తొలగించాడు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎవరితో వచ్చిందంటే ఈ మధ్య కన్వే చేసేటువంటి వ్యక్తితోటే వచ్చింది, ప్రవక్త అయినటువంటి యోనాతోటే వచ్చింది. యోనా కేవలము ఆ యొక్క వార్తను తెలియజేయవలసినటువంటి వాడు, అంతవరకే తన యొక్క పని. అయితే ఈ వార్తను తెలియజేయటలో తను చాలా చాలా తప్పులు చేయటం మనం చూస్తూ ఉన్నాము. దేవుడు చాలా కృప చూపించాడు, ఎందుకంటే దేవుడు తాను మొట్టమొదటిగా ఎక్కడికో వెళ్ళిపోవాలని బయలుదేరినప్పుడు తనను ఆశ్చర్యరీతిగా ఎవరికి జరగని విధంగా తనను కరుణించి కాపాడి తిరిగి తీసుకుని వచ్చి మరలా వెళ్ళి నినివే ప్రజలకు ఆ వార్తను తెలియజేయమని చెప్పినప్పుడు అప్పుడు కూడాను ఆ ఇష్టంగానే వెళ్ళాడు. కానీ తన మనసులో దేవుడు వారి పట్ల కృప చూపించకూడదు అనేటువంటి ఆశతోనే ప్రకటించాడు. దేవుడు మనలను ఏ పని చేయమంటే ఆ పని చేసే విధంగా మనం ఉండాలి. మన పరిధి ఎంతవరకు మనం ఆలోచించుకోవాలి. దేవునికి టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం డిక్టేట్ చేసేటువంటి వారమైనను, దేవునికి ఆలోచన చెప్పేటువంటి వారిగానైనాను మనం ఉండకూడదు. అది కేవలము బుద్ధిహీనత. ఒక్కొక్కసారి అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోగలము. సరైనటువంటి ప్రార్థన గనక లేకపోయినట్లయితే, సరైనటువంటి విధంగా దేవునితో మనం ట్యూన్ అయి ఉండకపోయినట్లయితే ఇలాంటి పరిస్థితులు మనకు జరగగలవు. మోషే విషయంలో ఏం జరిగిందో మీకు తెలుసు కదా. మోషే ఆ బండతో మాట్లాడు, అప్పుడు నీళ్ళు ఇస్తానని సెలవిచ్చాడు. అయితే ఆ ప్రజలు పెట్టేటువంటి ఇబ్బందులకు విసిగిపోయినటువంటి మోషే ఏం చేశాడంటే కర్రత ఒక దెబ్బ కొట్టాడు. దెబ్బ కొట్టేటప్పటికీ ఆ చిన్న కారణమును బట్టి మోషేను కనానులో ప్రవేశింపెట్టకుండా దేవుడు ఊరికి చూపించి కొండ మీద నుండి, నెబో కొండ మీద నుండి అక్కడే తాను సమాధి చేసి వేశాడు. ఆ విధంగా జరిగినటువంటి సందర్భం మనం జ్ఞాపకం చేసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భంను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే, దేవుడు ఇంతసేపు తనతో మాట్లాడుతూ ఉన్నాడు, యోనా అంత ఆర్గ్యూ చేసే విధంగా తనని అలవ చేశాడేంటి అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. అయితే దేవుని చిత్తం మనకు తెలీదు. ఆ విషయం వల్ల అలా చేయాలనుకున్నాడు దేవుడు, తన ఇష్టానుసారంగా చేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయం మనకి తెలియదు. మనం తెలుసుకొని ఉండాల్సింది ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించేటువంటి వాడు. ఆయన నిన్నును నన్నును ప్రేమించేటువంటి వాడు. ఆయన నెరిగిన బిడ్డలను ప్రేమించేటువంటి వాడు. అన్యులను ప్రేమిస్తాడు, ఎందుకంటే ఆయన అందరికీ ప్రభువు. ఆయన యొక్క పిల్లలే అందరూ. ఆయనను అంగీకరించినటువంటి వారికి నిత్య జీవనం అనుగ్రహిస్తానని సెలవిచ్చాడు. నువ్వు అంగీకరించినట్లయితే నీకు నిత్య జీవం అనుగ్రహిస్తాడు. అంతవరకే గాని నిన్ను బట్టి నువ్వు ఆయన నామందు విశ్వసించినావు కాబట్టి పక్కన ఉన్న వాళ్ళందరినీ చంపేసేయి, వాళ్ళందరినీ ఆశీర్వదించుకు, వాళ్ళందరినీ శపించు అనేటువంటి అర్హత, ఆ ఆలోచన నీకు ఎప్పుడు రాకూడదు. మనకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. దేవుడు సమస్తమైనాడు కాబట్టి మనము దేవునిని ప్రశ్నించే వారంగా ఎన్నడూ ఉండకూడదు. దేవునితో ఆర్గ్యూ చేయటం అనేటువంటిది చాలా చాలా బుద్ధిహీనమైనటువంటి పని. ఆ పనిని మనం ఎప్పుడు ఊహలో కూడా చేయకూడదు. తర్వాత యోనా చాలా సెల్ఫిష్ మోటివ్స్తో ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఆ సెల్ఫిష్నెస్ అనేటువంటిది చాలా చాలా కీడును మన యొక్క జీవితంలోనికి తెలియని రీతిగా తీసుకుని రాగలదు. ఈ విషయములన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో మనలను మనం తగ్గించుకొని మనలో ఏ విధమైనటువంటి మనసు ఉన్నది, మన యొక్క పరిధి ఎంతవరకు, మన పరిధిలోనే మనం దేవునిని సేవిస్తున్నామా లేదా అనేటువంటి విషయములను మనం తెలుసుకొని మనం ఎంతవరకు ఉండవలను అంతవరకే ఉండేటువంటి వారంగా దేవుడు మనలను చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడైన తండ్రి, ఈ సాయంత్ర సమయంలో మీ పరిశుద్ధమైన సాన్నిధ్యమునకు మేము వచ్చి ఉండగా తండ్రి, నీ సేవకుడైనటువంటి నీ ప్రవక్త అయినటువంటి యోనా ద్వారా అనేక విషయములను మేము తెలుసుకోగలుగుతున్నాము. అన్యులైనటువంటి వారు గ్రహించుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందినప్పుడు తాను సంతోషించవలసినటువంటి వాడై ఉండగా తాను వారు పనిష్ చేయబడలేదని దానిని బట్టి కోపగించుకొని దుఃఖగించుకొని తాను చనిపోవుట మేల్ అని చెప్పి మాట్లాడేటువంటి వాడిగా ఉన్నాడు. తండ్రి, ఈ విషయంలో మేమెవరము తండ్రి గొప్పవారం కాము. మేమందరము మానవ మాతృలమే. కాబట్టి మమ్మును వలె మా పొరుగు వారిని మేము ప్రేమించటం నేర్చుకునేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. మేము బుద్ధిహీనులం కాకుండానట్లుగా తండ్రి మేము ప్రాబ్లమ్స్ని నాయన పెంచే విధంగా కాకుండా ప్రాబ్లమ్స్ను తగ్గించే వారంగా ఈ లోకంలో ఉండగలిగినట్లుగా మమ్మలను మీ యొక్క సారూప్యతలోనికి తీసుకుని రండి. ఈ సాయంత్రం సమయంలో మీ హస్తమును మాకు తోడుగా నుంచండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి.